ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
శ్రోతలకు నమస్కారం. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమంలో ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు కుసుమ యాజమాన్యం గురించి వివరంగా తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాం. ఇందులో భాగంగా జ్యోతి చెప్పడానికి మీ ముందుకు వచ్చింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. నేను ఎన్ జ్యోతి, వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ సంవత్సరం చదువుతున్నాను. ఈ రోజు కుసుమ యాజమాన్యం గురించి వివరంగా తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మన రాష్ట్రంలో కుసుమ పంటను నల్లరేగడి నేలయందు వర్షాధారపు యాసంగి పంటగా సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ మరియు నిర్మల్ జిల్లాలలో సాగు చేయబడుతున్నది. వర్షాభావ పరిస్థితులలో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవచ్చు. మొదటగా కుసుమను ఏ కాలంలో విత్తుకోవచ్చో చూద్దాం. కుసుమ పంటను యాసంగిలో 2వ పక్షం నుండి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చును. పంటల ప్రణాళిక చూసినట్లయితే కుసుమను ఏకపంటగా పండించేటప్పుడు ప్రతిసారి ఒకే పొలంలో పండించే కంటే పత్తి లేదా కంది లాంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల కుసుమను ఆశించే ఎండు తెగులును రాకుండా నివారించవచ్చు. అలాగే కుసుమను శనగ లేదా ధనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చును. విన్నారు కదా రైతు సోదరులు, మంచి దిగుబడి కోసం సరియైన పంట ప్రణాళికను ఎన్నుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా కుసుమ సాగుకు మేలైన నేలలు చూసినట్లయితే నీరు నిలవని, బరువైన, తేమను నిలుపుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్రగలప నేలలు ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూలం. ఫ్యుజేరియం ఎండు తెగలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నందున ఆమ్లత్వం గల భూములు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుంటుంది. కుసుమ పంటకు అనుకూలమైన నేలలు చూసాం కదా, ఇప్పుడు ఆ నేలలను విత్తనాలు విత్తే ముందు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. యాసంగిలో ఏకపంటగా వేసుకునేటప్పుడు నాగలితో గాని ట్రాక్టర్తో గాని లోతుగా దున్నుకుని ఆ తర్వాత 2-3 సార్లు గుంటకను తోలుకున్నట్లయితే కలుపును నివారించుకోవడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత వేసుకునేటప్పుడు ఖరీఫ్ పంటను కోసిన తర్వాత పైపైన 2 సార్లు గుంటకను తోలి కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా నేలను సిద్ధం చేసుకున్నాక విత్తనాలను విత్తుకోవాలి. విత్తనాలను ఎంత మోతాదులో వాడాలి, అలాగే ఏ పద్ధతిలో విత్తుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి పంటగా సాగు చేసినట్లయితే ఎకరానికి 4 కిలోలు, అదే అంతర పంటగా సాగు చేసినట్లయితే ఎకరానికి 1.5 కిలోల విత్తనాలను గొర్రుతో గాని నాగటి సాగుతో గాని విత్తుకోవచ్చు. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. నేలలో తేమను బట్టి, విత్తిన లోతును బట్టి 4 నుండి 7 రోజులలో విత్తనం మొలుస్తుంది. ఎత్తుమడులు మరియు కాలువల పద్ధతిలో విత్తనం నాటుకున్నట్లయితే నేలలోని తేమను సంరక్షించుకోవడమే కాకుండా అధిక దిగుబడి సాధించవచ్చు. వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్లను నివారించడానికి విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. విత్తన శుద్ధి విత్తనం ద్వారా సంక్రమించే ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు, భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే ఎండు తెగులును అరికట్టడానికి విత్తన శుద్ధి అత్యంత ఆవశ్యకం. 3 గ్రాముల క్యాప్టన్ లేక థైరం లేదా 1 గ్రాము కార్బెండజిమ్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. కుసుమలో విత్తనాల మధ్య దూరం చూసినట్లయితే వరుసల మధ్యలో 45 సెంటీమీటర్లు మరియు వరుసలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. కుసుమ పంట ఎక్కువ దిగుబడి పొందడానికి మరియు పంట మంచిగా పెరగడానికి ఎరువుల మోతాదు మరియు వాటిని వాడే పద్ధతి చాలా ముఖ్యం. భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు కుసుమ పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని మరియు 10 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను అందజేయాలి. నీటి వసతి కింద సాగు చేసినప్పుడు 10 నుంచి 12 కిలోల యూరియా మరియు మొత్తం భాస్వరంను దుక్కిలో వేసుకోవాలి. 5 వారాల తర్వాత మొదటి తడి కట్టేటప్పుడు పైపాటుగా వేయాలి. భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే దానిలోని గంధకం వలన నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. జీవన ఎరువైన అజోస్పైరిల్లం 25 గ్రాములతో కిలో విత్తనాన్ని శుద్ది చేసినట్లయితే ఎకరానికి 8 కిలోల నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. గంధక మూలకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే అధిక గింజ దిగుబడి మరియు నూనె శాతాన్ని పొందవచ్చును. అలాగే కుసుమలో నీటి యాజమాన్యం చూసుకున్న ట్లయితే బరువైన నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వవలసిన అవసరం లేదు. తేలిక నేలల్లో 1-2 నీటి తడులు అవసరం. రకాన్ని బట్టి మరియు నేలల్లో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులలో కీలక దశలు అయినటువంటి కాండం సాగే దశ లేక పూత దశలలో 1 తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60% పెరిగే అవకాశం ఉంటుంది. కుసుమలో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు దిగుబడిని తగ్గించడమే కాకుండా పురుగులు, తెగుళ్లు మరియు సూక్ష్మజీవులకు కూడా నివాసమిస్తాయి. విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 45-50 రోజులకు దంతులు తోలి అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమలో సస్యరక్షణ. కుసుమలో పురుగులు మరియు వాటిని నివారించే చర్యలను తెలుసుకుందాం. కాండం తొలిచే ఈగ. ఈ పురుగు యొక్క డింబకాలు కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి లోపలి భాగాన్ని తినివేయడం వలన మొక్కపై భాగం వడిలి ఎండిపోతుంది. కాండం తొలిచే ఈగ నివారణ: డైమితోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కుసుమలో పేను బంక. కుసుమ పంటకు పేను తాకిడి చాలా ప్రమాదకరమైనది. ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తిన 40-45 రోజుల నుండి పంటను ఆశించి 1 వారం రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకుంటుంది. ఇది ఎక్కువగా లేతగా ఉండే మొవ్వు, చిగుళ్లు మరియు ఆకు అడుగు భాగాలను ఆశించి రసం పీల్చడం వలన మొక్కలు వడలి ఎండిపోతాయి. ముళ్ళు లేని కుసుమ రకాలలో పేను తాకిడి ఎక్కువ. పేను బంక నివారణ చర్యలు: డైమితోయేట్ 2 ml లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పటి వరకు పురుగులు మరియు వాటి నివారణ చర్యలను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తెగుళ్ల గురించి తెలుసుకుందాం. ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు మరియు ఫ్యూజేరియం ఎండు తెగులు. ఈ 2 తెగుళ్లు కుసుమ పంటను ఆశ్రయించి దిగుబడిని మొత్తం తగ్గిస్తాయి. తెగుళ్లు: ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు మరియు ఫ్యూజేరియం ఎండు తెగులు. ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు, ఈ తెగులు కుసుమ సాగు చేసి అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది. పూత మొదలయ్యే దశ అనగా విత్తిన 60 రోజుల నుండి ఎక్కువ ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. ఆకాశం మేఘావృతమై తేమ శాతం 70కి మించినప్పుడు అధిక నష్టం వాటిల్లుతుంది. ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు నివారణ: మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మచ్చలు కనిపించగానే 1 నుంచి 10 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఫ్యూజేరియం ఎండు తెగులు చూసినట్టయితే, ఒకే పొలంలో ప్రతిసారి కుసుమ వేస్తూ పోతే ఎండు తెగులును కలుగజేసే ఫ్యూజేరియం అనే శిలీంద్రం యొక్క ఉధృతి పెరుగుతూ పోతుంది. అది కలుగజేసే ఎండు తెగులు వల్ల పాక్షికంగా ఆకులు పసుపు బారి వడలిపోయి చివరకు మొక్కలు ఎండిపోతాయి. ఫ్యూజేరియం ఎండు తెగులు నివారణ: ఎండు తెగులును తట్టుకునే రకాలైన TSF1, NARI SH1 సాగు చేసుకోవాలి. ఈ తెగులు విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కార్బెండజిమ్ తో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ తెగులు వ్యాప్తిని నివారించుకోవచ్చు. కుసుమలో పురుగులు మరియు తెగుళ్ల సస్యరక్షణ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పక్షుల బెడద గురించి తెలుసుకుందాం. చిన్న కమతాలలో సాగు చేసిన కుసుమను రామచిలుకలు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. ఇవి పంట గింజ కట్టే దశ నుండి ఆశిస్తాయి. పక్షుల బెడదను నివారించడం ఎలా? పక్షుల బెడదను గింజ పక్వమయ్యే 3 వారాలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పక్షులను తరిమివేయడం వల్ల పక్షుల బెడద నుంచి నివారణ పొందవచ్చును. కుసుమను పండించే రైతులు పంటను ఏ విధంగా కోయవచ్చు మరియు దానిని ఎలా నిల్వ చేసుకోవచ్చో తెలుసుకుందాం. రకాలను బట్టి విత్తిన 115-135 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉదయం వేళల్లో కోయడం వల్ల గింజ రాలడం తక్కువగా ఉండడమే కాకుండా ముళ్ళు మెత్తగా ఉంటాయి. మొక్కలను నేల మట్టం వరకు కోసి కట్టెలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టిగాని లేదా ట్రాక్టర్తో తొక్కించి గాని గింజలను వేరు చేసుకోవాలి. తేమ 5-8% ఉండేటట్లు చూసుకుని నిల్వ చేసుకోవాలి. ప్రస్తుతం వరి కోసే యంత్రం ద్వారా నూర్పిడి చేసుకునే అవకాశం ఉంది. కుసుమ పూతలో ఔషధ గుణాలు. కుసుమ పూతలో ఔషధ గుణాలపై పెరుగుతున్న అవగాహన వల్ల రాబోయే రోజుల్లో పూతకు కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలున్నాయి. కుసుమలో పూత విచ్చుకున్న దగ్గర నుండి 15-20 రోజుల తర్వాత వడలి ఎండిపోయిన పూతను కోయడం వల్ల ఎకరాకు సుమారు 25-45 కిలోల పూత దిగుబడిని సాధించవచ్చును. పంట పక్వానికి వచ్చిన తర్వాత పూతను కోయడం వలన గింజ దిగుబడిపై ఎటువంటి ప్రభావం ఉండదు. రక్తపోటు, చక్కెర వ్యాధి, కీళ్ల నొప్పులు మరియు మెదడులో రక్తం గడ్డకట్టకుండా మరియు శ్వాసకోశ సంబంధ సమస్యలను నివారిస్తుంది. విన్నారు కదా రైతు సోదరులు, కుసుమ యాజమాన్యం గురించి మేము అందించిన సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ఈ వారం చేను కబుర్లలో అతిసార వ్యాధి చికిత్స నివారణ అనే అంశం గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వారికి వచ్చే వ్యాధులలో అతిసార వ్యాధి ముఖ్యమైనది. దీనిని విరేచనాలు, బేదులు అనే పేర్లతో వివిధ ప్రాంతాలలో వ్యవహరిస్తుంటారు. 5 సంవత్సరాలలోపు పిల్లలలో ప్రతి 5 మరణాలలో ఒకటి అతిసార వ్యాధి వల్లనే. ఈ వ్యాధి సోకిన ప్రతి 200 మందిలో ఒకరు మరణిస్తారు. 10 సంవత్సరాల క్రితం ఈ వ్యాధి వల్ల 5 మిలియన్ల పిల్లలు మరణించగా ప్రస్తుతం మాత్రం 1 మిలియన్ మరణిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 16% ఉన్న మన దేశంలో అతిసార వ్యాధి సంబంధిత మరణాలలో 23% ఉన్నాయి. ప్రతి సంవత్సరం పిల్లలు మొత్తం 1400 మిలియన్ల సార్లు అతిసార వ్యాధికి గురవుతున్నారు. పిల్లలు మొదటి 5 సంవత్సరాల వయస్సులో దాదాపు 10-15 సార్లు విరేచన వ్యాధితో బాధపడుతూ ఉంటారు. మొదటి 1 సంవత్సరంలో కనీసం 3-5 సార్లు వ్యాధికి లోనవుతారు. ఈ విధంగా దాదాపు సంవత్సరానికి 30 రోజులు అతిసార వ్యాధితో బాధపడతారు. అతిసార వ్యాధి అని దేనిని అంటారు? రోజుకు కనీసం 3 సార్లు విరేచనం నీరుగా కావడాన్ని అతిసార వ్యాధి అంటారు. సంఖ్య కన్నా ఈ మధ్య విరేచనాలలో వచ్చిన మార్పు ముఖ్యం. చిన్న పిల్లలలో ఒకేసారి ఎక్కువ నీటి విరేచనమైన అతిసార వ్యాధి కిందే లెక్క. వ్యాధి వ్యాప్తి. మలంలో ఉండే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా నోటి గుండా ప్రేగులకు చేరుకుని వ్యాధిని కలిగిస్తాయి. వ్యాధి వ్యాప్తిలో కీటకాలు, ముఖ్యంగా ఈగలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అతిసార వ్యాధిలో రకాలు: నీటి విరేచనాలు, డయేరియా, రక్త విరేచనాలు, డిసెంట్రీ, దీర్ఘకాలిక విరేచనాలు. నీటి విరేచనాలు: ఇవి అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. విరేచనాలలో నీరు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 3-7 రోజులలో తగ్గిపోతాయి. 75% విరేచనాలు ఈ రకానికి చెందినవే. 65% విరేచన సంబంధ మరణాలు కూడా వీటి వల్లనే. పిల్లల్లో అప్పుడప్పుడు జ్వరం, కడుపు నొప్పి, వాంతులు కూడా ఉండవచ్చు. నీటి విరేచనాలకు ప్రధాన కారణాలు రోటావైరస్ మరియు ఈకోయిలి బ్యాక్టీరియా. రక్త విరేచనాలు: రక్త విరేచనాలలో నీరు తక్కువగా ఉండి రక్తం పడడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఆకలి బాగా తగ్గిపోయి కడుపు నొప్పి, జ్వరం వస్తుంది. ఫిట్స్ కూడా రావచ్చు. అతిసార వ్యాధి సంబంధ మరణాలలో 15% దీని వల్లనే. ప్రధాన కారణం షిగెల్లా అనే బ్యాక్టీరియా. పెద్ద పిల్లలలో అమీబాయిసిస్ వల్ల కూడా రక్త విరేచనాలు అవుతాయి. వైద్యం చేసినప్పుడు మొదట రక్తం, జ్వరం తగ్గి విరేచనాలు తగ్గడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. దీర్ఘకాలిక విరేచనాలు: ఇందులో విరేచనాలు 15 రోజుల కన్నా ఎక్కువ కాలం కొనసాగుతాయి. బరువు తగ్గి ఆహార లోపాలకు దారితీస్తుంది. అతిసార వ్యాధి సంబంధ మరణాల్లో 20% దీర్ఘకాలిక విరేచనాల వల్లనే. లక్షణాలు: వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, దాహం మరియు నోరు ఎండిపోవుట, చర్మం సాగే గుణం కోల్పోవుట, మూత్ర విసర్జన తగ్గిపోవుట. కారణాలు: కలుషితమైన నీరు తాగడం, కలుషిత ఆహార పదార్థాలు తినడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినడం, నీటి సరఫరా గొట్టాలు పగిలి మురికి నీటితో కలిసిపోవడం, పరిసర మరియు వ్యక్తిగత పారిశుద్ధ్య లోపం. అతిసార వ్యాధి వల్ల నష్టాలు: జలహీనత, డీహైడ్రేషన్, ఆహార లోపాలు. మొదటగా జలహీనత. జన్మించినప్పుడు శిశువు శరీరంలో దాదాపు 75% నీరు ఉంటుంది. ఇది ఆ తరువాత క్రమంగా తగ్గి 60% చేరుకుంటుంది. నీరు శరీరంలో 2 రకాలుగా ఉంటుంది. మొదట కణజాలం బయట ఉండేది, దీనిని ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంటారు. ఉదాహరణకు రక్తం, లాలాజలం, చెమట, మూత్రం. 2, కణజాలం లోపల ఉండే నీరు, దీనిని ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అని అంటారు. అతిసార వ్యాధిలో శరీరం నష్టపోయేది కణజాలం బయట ఉండే నీరు, దీనిలో సోడియం, పొటాషియం, కాల్షియం, జింక్, సోడియం బైకార్బోనేట్ లాంటి పదార్థాలు ఉంటాయి. శరీరంలో ఈ పదార్థాల హెచ్చుతగ్గులను మూత్రపిండాలు నియంత్రిస్తాయి. చిన్నపిల్లల మూత్రపిండాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు కాబట్టి జలహీనత సమయంలో ఈ పదార్థాల హెచ్చుతగ్గుల వల్ల ఫిట్స్, స్పృహ కోల్పోవడం జరగవచ్చు. ఈ పదార్థాల పరిమాణంలో మార్పుల ప్రకారం నీరు కూడా కణజాలం బయట నుండి కణం లోపలికి లేదా కణం లోపల నుండి బయటికి రావచ్చు. వ్యాధి ప్రథమ దశలో విరేచనాలు ప్రారంభం కాగానే చిరాకు పడడం, ఏడుపు, దాహం పెరుగుతుంది. వ్యాధి తీవ్రమవుతున్నా కొద్దీ ఇతర చిహ్నాలు కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ శరీరంలో నీరు, వివిధ ఖనిజ లవణాల పరిమాణం తగ్గడం వల్లనే. వ్యాధి తీవ్ర దశలో 3 లోపలికి వెళ్లి స్పందన తగ్గుతుంది. ఏడ్చినప్పుడు కన్నీరు రావడం తగ్గి కళ్ళు ఎండిపోయి లోనికి పీక్కుపోతాయి. నాలుక, లోపటి భాగం తడి ఆరిపోతాయి. శరీరంలో బైకార్బోనేట్ అనే పదార్థం తగ్గడం వల్ల శ్వాసక్రియ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం ముసలివారి వలె ముడతలు పడుతుంది. కడుపు మీద చర్మాన్ని 2 వేళ్ల మధ్య పట్టుకుని నొక్కితే ముడత పడి విడిచిపెట్టిన తరువాత కూడా ముడత కొంతసేపు అలాగే ఉంటుంది. ఇది వ్యాధి లేని వారిలో వెంటనే యథాశక్తికి వస్తుంది. శరీరం నుండి పొటాషియం విరేచనాలలో పోవడం వల్ల ప్రేవు పనిచేయక కడుపు ఉబ్బుతుంది. హృదయ స్పందన గతిలో మార్పు వస్తుంది. జలహీనత పెరుగుతున్నా కొద్దీ రక్త పరిమాణం తగ్గడం వల్ల నాడీ బలహీనమైన రక్తపోటు తగ్గుతుంది. కాళ్ళు చేతులు చల్లబడి చెమట పడుతుంది. దీనినే షాక్ అంటారు. రక్త పరిమాణం తగ్గడం వల్ల మూత్రం క్రమంగా తగ్గి మూత్రపిండాలు పనిచేయకుండా పోవడం వల్ల ఫిట్స్ రావచ్చు. ఈ సమస్యను సకాలంలో సరిదిద్దకపోతే పిల్లలు మరణించవచ్చు. శరీరంలో నీరు తగ్గడంలో రక్తం చిక్కబడి మెదడులోని సిరలలో రక్తం గడ్డకట్టడం వల్ల ఫిట్స్, స్పృహ కోల్పోవడం, మరణించవచ్చు. రక్తంలో కాల్షియం తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఆహార లోపాలు ఏర్పడడానికి కారణాలు. పిల్లలకు ఏ అనారోగ్యం చేసినా దాదాపు 5 నుంచి 7 రోజుల వరకు ఆకలి తగ్గిపోతుంది. ఈ సమయంలో వారికి నచ్చిన ఆహారం కొంచెం కొంచెం ఎక్కువ సార్లు ఇవ్వాలి. అతిసార వ్యాధి ప్రేవులకు వస్తుంది కాబట్టి వాటికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలనే దురభిప్రాయంతో కొందరు ఆహారం ఇవ్వరు. లంకనం పరమౌషధం అనుకోవడం సరికాదు కదా, ప్రమాదం కూడా. అతిసార వ్యాధితో పాటు కొందరిలో వాంతులు ఉంటాయి కాబట్టి తీసుకున్న ఆహారం వృధా కూడా అవుతుంది. ఈ సమయంలో ఆహారం ఇవ్వడం కొద్దిసేపు ఆపి తిరుగు కొంచెం కొంచెం ఇవ్వడం ప్రారంభించాలి. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచన వ్యాధిలో పిండి పదార్థాలు, మాంసాకృతులు జీర్ణం కాకపోవచ్చు. ఆహార లోపాల వల్ల కొద్ది రోజుల్లోనే 1-2% బరువు తగ్గవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అతిసార వ్యాధి ఆహార లోపాలకు ప్రధాన కారణం. ఈ వ్యాధికి ముఖ్య కారకము వైరస్ అనబడే సూక్ష్మజీవులు మరియు ఇతర బ్యాక్టీరియాలు. వ్యాపించే సమయం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వ్యాధి రాకముందు క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతున్నది లేనిది, ఊరి వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ సరిగ్గా అవుతుంది లేనిది పరిశీలించాలి. ఇళ్లలో నీరు కాచి చల్లార్చి వాడే అలవాటు నేర్పించాలి. చేతి పంపులు కుళాయిల చుట్టూ ఎత్తైన ప్లాట్ఫామ్లు నిర్మించాలి. ORS ప్యాకెట్లు నిల్వ ఉంచుకోవాలి. మరుగుదొడ్ల వాటకం అలవాటు చేసుకోవాలి. వైద్యం. వైద్య సలహాలు, మాత్రలు అవసరమైతే రింగలం, లాకెట్, ద్రవం, IV ఎక్కించడం ఏర్పాటు చేయాలి. అతిసార వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వంట చేసే ముందు, భోజనం వడ్డించే ముందు, భోజనం చేసే ముందు, మల విసర్జనకు వెళ్లి వచ్చిన తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. గోళ్లు పెరగనివ్వరాదు. కూరగాయలు, పళ్ళు, మాంసం వండే ముందు కడగాలి. ఇతర ఈగలు, ఇతర కీటకాలు చేరుకున్న వంట పాత్రలపై మూతలు పెట్టాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వీలైతే క్లోరిన్ బిల్లల్ని కలపాలి. చెరువులు, బావులు, బోర్ల వద్ద బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం చేయకూడదు. మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈగలు చేరకుండా పరిసరాల్లో చెత్త కుప్ప, పేడ ఉండనీయరాదు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో అతిసార వ్యాధికి ఇచ్చే మందులు సరైన మోతాదులో ఇవ్వాలి. రోగి వయస్సును బట్టి ప్యూరాజిలోడిస్ మరియు మెట్రోనిడజోల్ మాత్రలు లేక సిరప్ ప్రతిరోజు జబ్బు తగ్గే వరకు రోజుకు 3 సార్లు లేదా 4 సార్లు తగిన మోతాదులో ఇవ్వాలి. అతిసారం గురించి ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలి. వారు ఈ వ్యాధిని అదుపు చేసే చర్యలు తీసుకుంటారు. వ్యాధి ప్రబలే నెలల్లో గ్రామస్తులు అందరూ కాచి చల్లార్చిన నీరు తాగుతున్నారా లేదా పర్యవేక్షిస్తూ ఉండాలి. క్లోరిన్ కలిపిన నీరు తాగే అలవాటు అవసరం గుర్తింపజేయాలి. వేడివేడి పదార్థాలు తినడం మంచిది అలవాటుగా గ్రామస్తులలో గుర్తింపజేయడం. ఆహార పదార్థాలపై మూతలు ఉంచే అలవాటు నేర్పడం. ఇంటి పరిసరాలలో మల విసర్జన చేయనివ్వకూడదు. భోజనానికి ముందు, మల విసర్జన తరువాత సబ్బుతో చేతులు కడిగే అలవాటు పెంపొందించాలి. వ్యాధి సోకిన పిల్లలకి ORS ప్యాకెట్లు వెంటనే సరఫరా అయ్యేటట్లు చూసి అది తల్లిదండ్రులకు పిల్లలకి సరైన విధంగా కలిపి ఇస్తున్నారో లేదో స్వయంగా పర్యవేక్షించాలి. సమాచారం సమన్వయం. పంచాయతీరాజ్ మరియు మున్సిపాలిటీ రూరల్ వాటర్ సప్లై సంస్థలకి తాగునీటి కలుషితం గురించి సమాచారం పంపించి వెంటనే తగు చర్యలు తీసుకునేట్లుగా వారిని అప్రమత్తం చేయాలి. చెరువులో, మంచినీటి కాలువలలో బట్టలు ఉతకడం, పశువులను కడగడం వంటివి జరుగుతుంటే పై అధికారులకు దృష్టికి తేవాలి. బ్లీచింగ్ క్లోరినేషన్ పద్ధతి RWS ఇతర స్కీమ్ అధికారులకి, MRO లకి నివేదిక పంపించాలి. అవసరమైన చోట క్లోరినేషన్లు క్లోరోస్కోప్ తో పరీక్షించాలి. ఏ గ్రామం నుంచి అయినా అతిసార వ్యాధి ఉన్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత PHC డాక్టర్ కు సమాచారం అందజేసి తగు చర్యలు తీసుకోవడంలో సహాయం అందించాలి. ఆరోగ్య శాఖ వారు, పంచాయతీ శాఖ వారు గ్రామంలో చేపట్టి వ్యాధి నిరోధించే చర్యలలో, ప్రచారంలో ఇతర సిబ్బందితో కలిసి సమన్వయంగా వ్యవహరించాలి. ప్రాథమిక చికిత్సకు లొంగక పరిస్థితి విషమిస్తుంటే పెద్ద ఆసుపత్రి స్పెషలిస్టు వద్దకు తరలించే ప్రయత్నం సహాయం చేయాలి. కుటుంబానికి మార్గదర్శకత చూపాలి.
మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాల విలువ గురించి తెలుసుకుందాం. విటమిన్ బి విటమిన్ ఇందులో చాలా రకాల విటమిన్లు కలిసి ఉంటాయి, కాబట్టి దీనిని బి కాంప్లెక్స్ విటమిన్ అని సాధారణంగా పిలుస్తారు. పోషకాహారము అంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు మాత్రమేనని అవి తగు మోతాదులో సక్రమంగా స్వీకరిస్తుంటే మానవులు పూర్తి ఆరోగ్యంతో జీవించగలరని భావించేవారు. క్రమేపీ శాస్త్రజ్ఞులు కృషి ఫలితంగా శరీర జీవ ప్రక్రియలకు అలాంటప్పుడు వాటి లేమి కొన్ని వ్యాధులకు దారితీయుట, సరైన పెరుగుదల, మంచి తెలివితేటలు పొందుకుపోవుటకు జరిగే అవకాశం ఉన్నది. బి విటమిన్స్ జాబితా. విటమిన్ B1, దీనిని థయామిన్ అంటారు. విటమిన్ B12. బి విటమిన్స్ జాబితా. విటమిన్ B1 థయామిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B4 అడెనిన్, విటమిన్ B5 పాంథ్రోనిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B7 బయోటిన్, విటమిన్ B8 అడినోసిన్, విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లం, విటమిన్ B12 సైనకోబాలమైన్, విటమిన్ B7 దీన్ని బయోటిన్ H అంటారు. విటమిన్ H మనం భుజించిన కార్బోహైడ్రేట్లపై ప్రభావం చూపి ఫ్యాటీ ఆమ్లాల తయారీలో పాలు పంచుకుంటుంది. శరీరంలో గ్లూకోజ్ నిల్వలను, కొలెస్ట్రాల్ను నియంత్రించి చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది. దీన్ని రోజుకు 25 మైక్రోగ్రాములు తీసుకోవాలి. అవి లభించే ఆహార పదార్థాలు లివర్, ఉడికించిన గుడ్లు మొదలైన వాటిలో విటమిన్ B7 లభిస్తుంది. బయోటిన్ తరచుగా జుట్టు మరియు గోర్లు బలోపేతం కోసం సిఫార్సు చేయబడింది. ఫలితంగా ఇది జుట్టు మరియు చర్మం కోసం అనేక సౌందర్య సాధనాలు మరియు ఆరోగ్య ఉత్పత్తులలో కనబడుతుంది. ఇది జుట్టు లేదా చర్మం ద్వారా గ్రహించడం సాధ్యం కాదు. సాధారణంగా పేగు బ్యాక్టీరియా శరీరం యొక్క రోజువారీ అవసరాల కంటే ఎక్కువ బయోటిన్ ఉత్పత్తి చేయడం వలన బయోటిన్ లోపం అరుదు. ఈ కారణంగా అనేక దేశాలలో చట్టబద్ధమైన సంస్థలు, ఉదాహరణకు USA మరియు ఆస్ట్రేలియా, బయోటిన్ ను రోజువారీ ఆహారంలో తీసుకోవాలని సూచించలేదు. అయితే ఒక వ్యక్తి జీవక్రియ అసాధారణ జీవరసాయన చర్య ఉన్నప్పుడు బయోటిన్ లోపాలు అనేకం ఉన్నాయి. బయోటిన్ యొక్క ఆధారాలు. బయోటిన్ ఆహారంలో ఆహార వనరులు విస్తృతంగా లభించును. అయితే కొన్ని ముఖ్యంగా రిచ్ మూలాలు ఉన్నాయి. బయోటిన్ కంటెంట్ అధికంగా లభించే ఆహారాలు చీజ్, చెడ్డర్, ముడిగుడ్డు, గుడ్డులో ఉండే పచ్చసొన. వినియోగంతో గుడ్డులో ఉండే పచ్చసొన యొక్క బయోటిన్, కాలేయం, కొన్ని కూరగాయలు మరియు వేరుశెనగ, పాశ్చాత్య జనాభాలు ఆహార బయోటిన్ తీసుకోవడం 35 వరకు 70 మైక్రోగ్రామ్స్ ఉన్నట్లు అంచనా ఉంది.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
ఎటువంటి వాణిజ్య పంటల్లో మనం ఈ బిందు సేద్య పద్ధతిని వాడవచ్చు? ఆప్షన్ ఏ చెరుకు, పత్తి. ఆప్షన్ బి టమాటా, బెండ.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ చెరుకు, పత్తి.
గత వారం రెండవ ప్రశ్న,
బిందు సేద్యం పద్ధతిలో ఉప్పు నీటిని ఎన్ని డెసిసెమన్లు లీటర్ వరకు ఉన్నా వాడవచ్చు? ఆప్షన్ ఏ 10 డెసిసెమన్లు ఒక లీటర్కు. ఆప్షన్ బి 8 డెసిసెమన్లు ఒక లీటర్కు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 8 డెసిసెమన్లు ఒక లీటర్కు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు ఉమ్మెడ నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేదా ఆయేషా, మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మరాణి, అక్షర, కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత, శాంతినగర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, యుగరాజు, శివశంభో, కృష్ణమూర్తి, శకుంతల, శివాని, చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుండి శ్యామల, ప్రకాష్, ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, పెద్దశంకరంపేట నుండి ఎన్ పార్థసారథి, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, కమలమ్మ, మనోహర్, యామిని, మౌనిక, సాక్షి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు
కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్, ఎల్బీనగర్ వరంగల్ నుండి కూరపాటి రాజు, సరిత, శివ, రమ్య, రుక్మిణి, రాధా, నిర్మల, ఊర్మిళ, శంకర్, వరప్రసాద్, లక్ష్మి, సురేష్, అఖిల్ కుమార్, రామ్మూర్తి, సతీష్. రాంపురం గ్రామం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని. దోమల్గూడ హైదరాబాద్ నుండి డాక్టర్ స్వరూప.
వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
తెల్ల పూలు గల కుసుమ రకం ఏది? ఏ TSF1, బి నారిసిక్స్.
ప్రశ్న మరోసారి,
తెల్ల పూలు గల కుసుమ రకం ఏది? ఏ TSF1, బి నారిసిక్స్.
ఈ వారం రెండవ ప్రశ్న,
ఎండు తెగుళ్లను తట్టుకునే కుసుమ రకం ఏది? ఏ DSH-185, బి PBNS-12.
ప్రశ్న మరోసారి,
ఎండు తెగుళ్లను తట్టుకునే కుసుమ రకం ఏది? ఏ DSH-185, బి PBNS-12.
చేను కబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని SMS చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 1220 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.